అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన మేడలో నీడలు అనే నవల విందాం. అయితే మొదటి భాగంలో విశ్వనాథం గారు తన కొడుకు రామాన్ని ఎంతో బాగా చదివించాలని, మంచి ఉద్యోగం రావాలని ఆశపడతారు. కానీ రామంకి చదువు అంతగా అవ్వలేదు. ఇక రామం, మనోరమ ఎంతో మంచి స్నేహితులు, ప్రేమించుకుంటూ ఉంటారు. కొద్ది కాలానికి మనోరమ తండ్రికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవడంతో రామం ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టి ఉద్యోగం రాగానే మనోరమని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా రామం స్నేహితుడు ఒకడు సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ పెడదామని సలహా ఇచ్చేసరికి ఆ సలహా మీదట ఆ ఫ్యాక్టరీని పెట్టి ఎంతో విజయం సాధిస్తారు. ఇక ఆ తరువాత మనోరమని పెళ్లి చేసుకుంటాడు. అయితే అప్పటికే మనోరమ భావాలు పూర్తిగా మారిపోయి ఉంటాయి. మనోరమ ఎప్పుడు ఎంతో స్వేచ్ఛగా బతకాలని, ఎప్పుడు ఏదో సాధించాలని కలలు కంటూ ఉంటుంది. అందుకని తను రామంతో ఇమడలేక తన ఇంట్లో ఉన్న వంటవాడి సహాయంతో ఇంట్లో నుండి చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఇక తరువాత ఏం జరిగిందో ఇప్పుడు విందాం. ఇక మనోరమ వెళ్ళిపోయాక కొద్ది రోజులు గడిచాయి. పూర్వపు రోజులే బాగున్నాయి కదూ అన్నాడు విశ్వనాథం గారు. ఆయనకు ఈ మధ్య జీవితం మీద ఎడతెగని విసుగ్గా ఉంది. ఒక్క విషయంలో కూడా శాంతి కలగడం లేదు. అందరూ తన మీద కక్ష కట్టినట్లుగా బాధపడుతున్నాడు. ఆరోగ్యం కూడా అంత బాగుండడం లేదు. డాక్టర్ పరీక్ష చేసి బ్లడ్ ప్రెషర్ కొంచెం ఎక్కువగా ఉన్నదని, జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. ఇంతలో లలితమ్మ గారు ఏదో జవాబు చెప్పబోయేంతలో లోపల నుండి టెలిఫోన్ మోగింది. ఆయన లోపలికెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. తెలిసిన ఆయన ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు. ఆయనకు అర్జెంటుగా విశాఖపట్నం పోవలసిన పని తగిలిందట. కారు కావాలని అడుగుతున్నాడు. విశ్వనాథం గారు తప్పించుకుందామని మా డ్రైవర్ సెలవు మీద ఉన్నాడండి అన్నారు. పర్వాలేదండి, నాకు తెలిసిన డ్రైవర్ ఉన్నాడు, అతన్ని పంపిస్తాను, మీరు మరోలా భావించకండి, అలాంటి అవసరం వచ్చింది మరి అన్నాడు అవతల మనిషి. విశ్వనాథం గారు చేసేది లేక అలాగే పంపించండి అని రిసీవర్ పెట్టేశాడు. ఏమిటి అని అడిగింది లలితమ్మగారు. ఇంతలో బలరామయ్య గారికి కారు కావాలట, విశాఖపట్నం పోతాట అన్నాడు విశ్వనాథం గారు. ఇస్తా అన్నారా అడిగింది లలితమ్మగారు. ఏం చెయ్యను, ఆయనతో మనకు బోలెడు అవసరాలున్నాయి, ఇవ్వకపోతే మనసులో పెట్టుకుంటాడు. ఈ కార్లు అడిగే వాళ్లకి అది ఇవ్వడం ఎంత ఇబ్బందో తెలియదు, వాళ్ల అవసరం ఒకటే వాళ్లకు తెలుసు అన్నాడు. ఇక లలితమ్మగారు ఊరుకుంది, ఏమీ జవాబు చెప్పలేదు. లలిత అన్నారు ఆయన దగ్గరికొచ్చి. అంత దిగాలుగా ఉన్నావేం అంటూ అడిగారు. ఏమీ లేదండి అన్నది ఆమె తల ఎత్తి బలహీనంగా. నాకు మనస్సు బాగుండడం లేదు, ఎక్కడికైనా పోవాలనిపిస్తుంది అన్నాడు. ఆవిడ ఒక్క క్షణం ఊరుకుని, ఏమండి తీర్థయాత్రలకి పోతే అని అడిగింది ఆశగా. ఆయన ముఖం వికసించింది. బాగానే ఉంటుంది అన్నాడు ఉత్సాహంగా. కానీ మరు నిమిషంలో ఏదో గుర్తుకు వచ్చి ముఖం నల్లబడిపోయింది. కానీ డాక్టర్ ఎక్కడికూ కదలడానికి వీల్లేదన్నాడుగా అన్నాడు ఎంతో బాధపడుతూ. అది విని ఆమె బాధపడుతూ, పోనీలేండి తీర్థయాత్రలకేమొచ్చే, మీ ఆరోగ్యం బాగుంటే అదే చాలు అన్నది ఎంతో ఆప్యాయతతో. విశ్వనాథం గారు విచారంగా, యాత్రలు చేద్దామని ఎన్నాళ్ల పట్టో నీకు మనసుగా ఉంది, కానీ తీర్చలేకపోయాను అన్నాడు. ఆమె అనునయిస్తున్నట్లుగా, బాగుంది దేనికి విచారం, ఎప్పటికైనా చేయకపోతామా అని మాట మారుస్తూ, పొద్దుపోతోంది స్నానానికి లేవరు అంది. వస్తున్నాను, ఈలోగా కొంచెం కాఫీ తీసుకురా అన్నాడు విశ్వనాథం గారు. తెస్తాను అంటూ ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. విశ్వనాథం గారు సోఫా మీద కూర్చుని మరో సిగరెట్ వెలిగించి మెల్లిగా ఆలోచనలో పడ్డారు. ఇక 2 నిమిషాలు గడిచాక గది బయట అలికిడి అయ్యేసరికి భార్యేమో అని తల ఎత్తి చూశాడు. కాని వచ్చింది కింద అద్దెకుంటున్న జగన్నాథం గారు. విశ్వనాథం గారు అద్దెతో డబ్బు చేసుకుందామని అద్దెకివ్వలేదు. లంకంత కొంప, ఇంట్లో ఎవ్వరూ సరిగా ఉండడం లేదు కనుక సందడిగా ఉంటుందన్న ఉద్దేశంతో కింద 2 గదులు జగన్నాథానికి అద్దెకిచ్చాడు. జగన్నాథానికి పనీపాట ఏమీ లేదు. ఇదివరకటి రోజుల్లో పౌరోహిత్యం చేసేవాడు, కాని ఇప్పుడు అదీ మానేశాడు. 2-3 ఎకరాల పొలం ఉంది. ఆయన హాబీగా చేసుకున్న పెళ్లిళ్ల బ్రోకరేజ్ వలన కాస్తో కూస్తో లభిస్తూ ఉంటుంది. రండి రండి జగన్నాథం గారు అని ఆహ్వానించాడు విశ్వనాథం గారు. జగన్నాథం వచ్చి ఎదురుగుండా సోఫాలో చతికిలబడి, అయ్యా సుప్రభాతం, మరి విశేషాలు సెలవివ్వండి అన్నాడు. అంతస్తులో ఎంతో తేడా ఉన్నా సరే వీళ్ళిద్దరికీ మంచి స్నేహం ఏర్పడిపోయింది. విశ్వనాథం గారికి ఆయనంటే ఎందుచేతనో సదభిప్రాయం ఏర్పడింది. ఇద్దరూ రోజుకి 1-2 సార్లన్నా కలిసి లోకాభిరామాయణం ముచ్చటించుకుంటూ ఉంటారు. త్రిలోక సంచారులు, మీరే సెలవివ్వండి అన్నారు విశ్వనాథం గారు. నిన్న ఈ ఊళ్ళో రామావధాన్లు గారమ్మాయికి తణుకులో ఫస్ట్ క్లాస్ అయిన సంబంధం ఒకటి చూశాము. ఇవాళ మధ్యాహ్నం సిట్టింగ్ ఏర్పాటు చేశాము అన్నాడు జగన్నాథం. ఆయన పెళ్లి చూపులకి సిట్టింగ్ అనే పదం వాడుతూ ఉంటాడు. మంచి పని చేశారు, అయితే ఈ వాళ్ళంతా మీరు బిజీ అన్నమాట అన్నాడు విశ్వనాథం గారు. చిత్తం అలాంటిదే అన్నాడు జగన్నాథం. మరి మన చదరంగం అన్నాడు విశ్వనాథం గారు. మధ్యాహ్నం పూట ఇద్దరూ తరచూ చదరంగం కూడా ఆడుతూ ఉంటారు. జగన్నాథానికి పేకాట జబ్బు కూడా ఉంది. జేబులో 4 డబ్బులుండడం తటస్థపడితే దమ్మిడి స్టేక్ మీద ఇరుగు పొరుగుతో సీక్వెన్స్ ఆడతాడు. జగన్నాథం పెద్ద సమస్య వచ్చి పడినట్లు ముఖం పెట్టి, అవునండోయి, గట్టి చిక్కే వచ్చింది, ఏం చేద్దామంటారు, పోనీ ఇప్పుడు ఆడేద్దామా అన్నాడు. ఇంతలో లలితమ్మగారు కాఫీ తీసుకుని అక్కడికి వచ్చింది. మరి జగన్నాథం గారికి కూడా పంపించు కాఫీ అన్నాడు విశ్వనాథం గారు. ఇక లలితమ్మగారు మళ్లీ లోపలికి వెళ్లిపోయారు. అన్నట్లు రాత్రి మీ ఇంట్లో ఆ చప్పుడేమిటండి అన్నాడు విశ్వనాథం గారు. జగన్నాథం బిక్కముఖం వేసి, విన్నారా మీరు అన్నాడు. విన్నాను, వినిపిస్తుంటే మరి ఏం చేయను అన్నాడు విశ్వనాథం గారు. ఎవరో ఎవరినో తంతున్నట్లు అనిపించింది అన్నాడు మళ్ళీ. కొంపదీసి మా ఆవిడ నన్ను తంతున్నట్లు అనుకోలేదు కదా అన్నాడు జగన్నాథం నవ్వుతూ. విశ్వనాథం గారు పెద్దగా నవ్వుతూ, అదేమిటండోయ్, అది కూడా అప్పుడప్పుడు జరుగుతుందేమిటి అన్నాడు. జగన్నాథం గంభీరంగా ముఖం పెట్టి, చాచా లేదండోయ్ అన్నాడు. అలాంటిది ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. ఆవిడ నన్ను ఏక బిగిన తిట్లు లంకించుకోవడం, అన్నం పెట్టకపోవడం, బెదిరించడం ఇత్యాదులే కాని దాశామరాప ఎప్పుడూ లేదు అన్నాడు. మరి ఆ చప్పుళ్ళేమిటండి అన్నాడు విశ్వనాథం గారు. అదా, నిన్న డబ్బు విషయంలో కాస్త పేచి వచ్చిందండి. దాని పెట్టెలో నేను డబ్బు కాజేశాను అంటుంది, నేనేమో తీయలేదంటాను. దాంతో పెద్ద రాద్ధాంతం చెలరేగింది. అప్పుడది ఉగ్ర రూపం ధరించడం, దాంతో నేను బెంబేలు పడి మంచం ఎక్కడం, అది మీదికి రాబోయేసరికి గభీమణి కిందికి దూకడం జరిగాయి. అంతేగాని చెయ్యి చేసుకోలేదండి అన్నాడు జగన్నాథం. ఓహో అదా అన్నాడు విశ్వనాథం. ఏం కొంపదీసి నా మాటలు నమ్మట్లేదేమిటి అన్నాడు జగన్నాథం. అబ్బే నమ్ముతానండి అని విశ్వనాథం గారు అంటుండగా ఆ గదిలోకి కాఫీ కప్పుతో ఆశ వచ్చింది. ఆశకి ఇప్పుడు 18 ఏళ్లుంటాయి. కానీ ఆమె తన వయసు కన్నా చిన్నగా లేతగా కనిపిస్తుంది. ఆమె విశాల నేత్రాలు కాటుక పెట్టుకోకపోయినా చిత్రమైన నలుపుతో కాంతిగా ఉంటాయి. ఆశ ఇప్పుడు దిగులుగా ఉంది. ఆమె ముఖంలో దైన్యం తొంగిచూస్తోంది. జగన్నాథం గారు కాఫీ అందుకుంటూ ఆమె వంక పలకరింపుగా చూశాడు. ఆమె కొద్దిగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది. జగన్నాథం గారికి ఎందుకో గుండె కలుక్కుమంది. చిన్నల్లుడు ఎప్పుడొస్తున్నాడో ఉత్తరం వచ్చిందా అని అన్నాడు. ఇంకా రాలేదు అన్నాడు విశ్వనాథం గారు ముక్తసరిగా. ఆ విషయం మాట్లాడడం ఆయనకు ఇష్టం లేదని గ్రహించి జగన్నాథం గారు మాట మారుస్తూ, ఓ ఏం దివ్యంగా ఉందండి కాఫీ, మా ఆవిడ కలిపితే అట్లా తగలాడుతుందేమిటండి అన్నాడు. చేతి మహత్యం లేండి అన్నాడు విశ్వనాథం గారు. అవునుగాని విశ్వనాథం గారు, లోకంలో కొందరు శాంతమూర్తులు, కొందరు బ్రహ్మరాక్షసులు ఎందుకుంటారంటారు? ఉదాహరణకి మీ ఆడవారికి మా ఇంటిదానికి గల వ్యత్యాసం చూడండి అన్నాడు జగన్నాథం. దానిదేముందండి జగన్నాథం గారు, మా ఆవిడ పేరు లలితమ్మ, మీ ఆడవారి పేరు గంగానమ్మ అన్నాడు విశ్వనాథం. వెంటనే జగన్నాథం, గంగానమ్మ కాదండి మహాప్రభు, గంగమ్మ అన్నాడు సరిచేస్తూ. ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆశ మళ్ళీ మేడ మీదకు వచ్చి, అమ్మ స్నానం చేయమంటున్నది నాన్న అన్నది. అరెరే, మీరింకా స్నానం చేయలేదు కాబోలు, మరి నేను వస్తాను. మరి చదరంగం విషయం అన్నాడు జగన్నాథం. రేపటికి వాయిదా వేద్దాంలేండి అన్నాడు విశ్వనాథం. ఇక ఆశ క్రిందికి వెళ్ళిపోయింది. జగన్నాథం లేచి నిల్చున్నాడు. విశ్వనాథం గారు కూడా నిల్చుని ఇంతలో ఏదో స్ఫురించి మెల్లగా జగన్నాథం గారు అన్నాడు. ఆ గొంతులో మార్పు విని చకితుడయి అలాగే జగన్నాథం నిలబడి ఆగిపోయాడు. మీకు రోజూ ఇంట్లో రణరంగంలా ఉంటుంది కదా, శాంతిగా ఉంటుందా అని విశ్వనాథం జగన్నాథాన్ని అడిగాడు. ఆయన భారంగా నిట్టూర్చి, అయ్యో రామా, ఈ పిచ్చిక హృదయుడికి శాంతెక్కడ చచ్చిందండి, గతిలేక బ్రతకడమే గాని అన్నాడు విసుక్కుంటూ. ఒక్క నిమిషం విశ్వనాథం గారు ఏమీ మాట్లాడలేదు. తరువాత బరువుగా, నాకు ఈ మధ్య సన్యాశ్రమం మీద మమకారం కలుగుతోందండి అన్నాడు. కొద్ది రోజులుగా ఇద్దరూ దైవమీమాంసలో పడిన మాట నిజమే. ఎన్నో అనుభవాల తరువాత ఆ వయసులో అలాంటి పరిణామం సహజం. ఇదివరకెన్నడూ విశ్వనాథం గారు దైవ సంబంధమైన సభలకు సమావేశాలకు వెళ్లేరగడు. ఇటీవల ఊళ్ళో జరిగే భాష్యాలకు, స్వామివారి సమావేశాలకు హాజరవుతున్నారు. ఏకాగ్రత కుదరట్లేదు కాని మనసు ఇప్పుడు ఈశ్వరుణ్ణి గురించి తరచూ ఆలోచిస్తోంది. జగన్నాథం ఆశ్చర్యంగా, నాకు అంతే సుమండి అన్నాడు. విశ్వనాథంగారు ఉన్నట్లుండి పెద్దగా నవ్వుతూ, మనమిద్దరం ఉమ్మడిగా సన్యసిద్దామేమిటి అన్నాడు. నేను రెడీ అయినండోయ్, పక్కన మీ అండ ఎలాగూ ఉంటుంది, మా గయ్యాలి పీడ వెరకడైతే నాకంతే చాలు, ఇక ఈ పిచ్చిక హృదయానికి సెలవిప్పిస్తారా అంటూ జగన్నాథం వెళ్ళిపోయాడు. ఇలా ఉండగా పెద్ద కూతురు సుభద్ర పైకి వచ్చి, అమ్మ స్నానానికి రమ్మంటుంది నాన్నగారు అంది. వస్తున్నానమ్మా అంటూ విశ్వనాథంగారు వెళ్ళిపోయాడు. ఇక స్నానం చేసి వచ్చిన తరువాత విశ్వనాథంగారు ఆలోచిస్తూ కూర్చున్నాడు. నాకే డబ్బుంటేనా అనుకున్నాడు ఎన్నో సంవత్సరాల క్రితం తన చిన్నతనాన. ముగ్గురు అన్నదమ్ములతో రెండవ వాడు ఆయన. పెద్ద ఆయన ఓ కాంట్రాక్టర్ దగ్గర గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడు. తమ్ముళ్లంటే వల్లమాలిన అభిమానం ఆయనకు. తండ్రి చిన్నతనానే గతించినా, తమకేం ఆస్తిపాస్తులు లేకపోయినా, ఉన్నది తినడానికి సరిగ్గా చాలకపోయినా, భార్య పెదవి విరుస్తున్నా ఏమీ లోటు చేయకుండా పెంచాడు వాళ్ళని. చెల్లెలు వరలక్ష్మి అన్నా సరే అమితానురాగం ఆయనకు. ఆమె 14వ ఏటా ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసి, అమ్మా నీ కోరిక చెల్లించాను అన్నాడు తల్లి దగ్గరికి వచ్చి. ఆనందాశ్రువులు రాల్చిన వృద్ధ ప్రాణం కొన్ని రోజులు తిరిగాక తనువు చాలించింది. అప్పటికి విశ్వనాథరావు గారు 15 ఏళ్లవాడు. ఓ రోజు అన్నయ్య దగ్గరికి వచ్చి, అన్నయ్య నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను అన్నాడు సంతోషంగా. అన్న రామనాథం గారు మనసులోనే ఆశీర్వదించి, మరి ఇంటర్మీడియట్ చదువుతావా తమ్ముడు అని అడిగాడు. విశ్వనాథం గారు తల వంచుకుని, నువ్వు చెప్పిస్తే తప్పకుండా చదువుతా అన్నయ్య అన్నాడు వినయంగా. వంటింట్లో ఉన్న వదినగారు ఈ మాటల్ని విని బయటికొచ్చి, అది మన ఊళ్ళో లేదు కదా నాయనా, ఏ బందరో పోవాలి, నెల నెల నీకెత్తి పంపడానికి మాకు వినపెట్టలేవు అన్నది. మీ ఇష్టం వదినా, మీకు కష్టంగా ఉంటే చదవను అన్నాడు విశ్వనాథరావు గారు బాధగా. కష్టం సంగతి కాదు బాబు, మరి శక్తి మాటో అన్నది వదినగారు. ఇక ఫలితమేమంటే, 2-3 రోజులు తర్జన భర్జన జరిగిన మీదట అతనికి చదువుకి ఉద్వాసన చెప్పడానికి నిర్ణయం జరిగింది. అన్నగారు మనసులో బాధపడుతున్నా సరే తన ఆసక్తతని గమనించి ఊరుకున్నాడు. అప్పటికి 3వవాడు రంగనాథరావు 4th ఫారం చదువుతున్నాడు. ఇంట్లో స్థితి చాలా అతలాకుతలంగా ఉండేసరికి విశ్వనాథరావు ఉద్యోగ ప్రయత్నానికి పూనుకున్నాడు. మొదట్లో గుమస్తాగిరి లాంటివి 2-3 చిన్న ఉద్యోగాలు లభించాయి. కాని వాటి మీద మనసు నిలవక కొన్ని రోజులు చేసి వదిలిపెట్టేసేవాడు. అలా చేసినప్పుడల్లా ఇంట్లో వదినగారి ధూమ్ధాములు ఎక్కువైపోయేవి. ఇంట్లో 2-3 ఏళ్లు నిలకడలేని ఉద్యోగాలు చేశాక అటవీ శాఖలో ఫారెస్ట్ గార్డుగా ప్రవేశించాడు. బాల్యం నుండి అతనిలో అజ్ఞాతంగా ప్రకృతి సౌందర్యం పట్ల ఎనలేని ఆసక్తి ఉంది. సందర్భం ఇలా కలిసి వచ్చేసరికి అది నాలికలు చాపుతూ బయటపడింది. వచ్చే జీతం 25 రూపాయలే అయినా సరే చేయవలసిన పని కూడా అంత మృదువైంది కాకపోయినా, ఆ కొండల్లో అడవుల్లో తిరుగుతూ ఉంటే అతని మనసు సంతోషంతో పరవశించిపోయేది. ఆఫీసర్ గారు లేనప్పుడు ఆయన గుర్రం మీద ఎక్కి చేతిలో తుపాకీ పట్టుకుని పొదల మధ్య నుండి, ఆ పెనవేసుకుని ఉన్న చెట్ల మధ్యలో నుండి ఉల్లాసంగా సాగిపోతూ ఉండేవాడు. అన్నదమ్ములు 3 ముగ్గురులోకి తను మంచి దృఢకాయుడు, దేహ సౌష్ఠవం కలవాడు. రాత్రింబవళ్లు ఎండకు వానకు చలికి లెక్క చేయకుండా ఎంత తిరిగినా కాస్తైనా అలసిపోయినట్టు కనిపించేవాడు కాదు. 15 రోజులకి 20 రోజులకి ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు చెరసాలలా అనిపించేది ఆయనకు. ఇలా కొంతకాలం గడిచేసరికి అతనికి సంబంధాలు రాసాగాయి. పెళ్లి చేసుకోమని వదినగారు పోరు పెట్టసాగింది. ఆ పోరుకు ఫలితం లలితమ్మ ఇంట్లో కాలు పెట్టింది. ఈలోగా 3వవాడి చదువు సమస్య అయి కూర్చుంది. విశ్వనాథరావు పట్టుదల వలన అతనిప్పటికే ఇంటర్మీడియట్ వరకు చదివాడు. ఇక చాలు ఆపమంటుంది పెద్ద వదినగారు. తనకు ఎలాగూ చదువు లేకుండా పోయింది, తమ్ముడు కనీసం బీఏ వరకైనా చదవాలని విశ్వనాథరావు పట్టుబట్టాడు. మరి ఇప్పుడు ఇతను కూడా సంపాదన పరుడయ్యాడు కదా, మాట తోసివేయడం కష్టమైంది వదినగారికి. చివరికి అతని మాటే నెగ్గింది. ఎప్పటిలా రోజూ రైలు మీద బందరు పోయి రాసాగాడు. క్రమేణా ఫారెస్ట్ రైటర్ అయ్యాడు విశ్వనాథరావు. చీటికి మాటికి బదిలీ అయ్యి ఊళ్ళు మారవలసి వస్తుండేది. వీలైనప్పుడు భార్యని తీసుకుపోతూ ఉండేవాడు, లేనప్పుడేమో ఒంటరిగానే గడిపేవాడు. డబ్బు సంపాదించాలన్న రంది ఆ రోజుల్లోనే కలిగింది. గాడ్డుగా ఉన్నప్పుడు పై సంపాదనకు ఎన్నో అవకాశాలు వచ్చినా ఎప్పుడూ కకుర్తిపడలేదు. కాని ఇప్పుడు ఆ అవకాశాలకు తోడు తన కింద పనిచేసే గురువులు ప్రోత్సాహం ఎక్కువైంది. గురువులు అప్పటికి నూనుగు మీసాల యువకుడు. అతనికి తల్లి తండ్రి ఎవ్వరూ లేరు. మేనమామ ఇంట్లో అదుపాజ్ఞలు లేకుండా పెరిగి ఇష్టం వచ్చినప్పుడెలా జులాయి కోరుగా తిరిగి, చివరికి మేనమామ విసిగి ఇంట్లోంచి బయటికి వెళ్లగొట్టేసరికి కడుపు కోసం నౌకరీలో చేరాడు. కాని జీతం రాళ్ల మీద వచ్చేది వాడి కాఫీ సిగరెట్లకు కూడా చాలదు. అందుకని అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి వచ్చేవాళ్ళని బెదిరించి డబ్బులాగుతూ ఉండేవాడు. ఇక విశ్వనాథం గారు నిక్కచ్చిగా ఉండడం వాడికి నచ్చలేదు. అదీకాక ఆయన ముక్కుసూటిగా పోయే రకమైతే వాడెప్పటికైనా ముప్పే. అందుకని మెల్లిగా చనువు చేసుకుని తరువాత నీతి బోధలు సాగించాడు. విశ్వనాథరావుకి కూడా సంపాదించేది సుఖంగా జీవించడానికి సరిపోవట్లేదు. ఏదో ఒక ముహూర్తంలో తనకు తెలియకుండానే లొంగిపోయాడు. అతని జేబులు కూడా నిండసాగాయి. ఇలా ఉండగా లలితమ్మ గారు సద్గుణవతి. కానీ ఆమె చాలా పేద కుటుంబం నుండి వచ్చినందువలన సంపద మీద సహజంగా మమకారం ఉంది. ఒకరిద్దరు పిల్లలు పుట్టి భర్త సంపాదించేది చాలకపోయేసరికి ఆమె మనసులో సౌభాగ్యాన్ని కాంక్షించేది. పెనిమిటి ముందు ఎప్పుడూ బయటపడకపోవచ్చు. కానీ ఆమె తీవ్రంగా అనుకునేది, తన కుటుంబం అన్నలు తమ్ములు అందరూ ఎంతో హీనస్థితిలో ఉన్నారు. తనకి మంచి స్థితి కలగాలని, తన వారందరికీ సహాయపడాలని మహా ఇదైపోతూ ఉండేది ఎప్పుడు. ఒకరోజు భర్త చిన్న నోట్ల కట్టను తీసుకురావడం చూసింది. క్రమంగా ఇంట్లోకి ఫర్నిచరు, అలంకారాలు, ఖరీదైన సామాన్లు రాసాగాయి. ఉన్నట్లుండి ఆమెకు చంద్రహారం చేయించి పెట్టాడు విశ్వనాథరావు. ఈ అనుభూతి మరుపురానిది. కన్నకలలు నిజమవడం కంటే ఆనందదాయకం లేదు. ఎక్కడిదండి అని అడిగింది గోముగా లలితమ్మ. భర్త జవాబు చెప్పకుండా గంభీరంగా ఊరుకున్నాడు. చెప్పరు అంది. ఏమిటి అన్నాడు విసుక్కుంటూ. ఇంత డబ్బు ఎలా అని లలితమ్మ అడగబోయేసరికి విశ్వనాథరావు గారు ఆగ్రహంగా, నువ్వు ఆడదానివి, ఈ విషయాలు నీకనవసరం అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తను ఇహ మీదట ఎప్పుడూ అలాంటి విషయాలు అడగకూడదనుకుంది లలితమ్మ. ఇదిలా ఉండగా గురువుల ప్రభావం అంతటితో ఆగలేదు. ఒకసారి డేరాలో ఇద్దరే ఉన్నారు. బయట చినుకులు పడడం ఆరంభించి కొద్దిసేపట్లోనే కుంభవృష్టిగా పరిణమించింది. చిన్న యజమాని, గురువులు దగ్గర దగ్గరగా కూర్చుని సిగరెట్లు కాల్చుకుంటున్నారు. ఆ రాత్రివేళ బాగా చలివేస్తోంది గురువులు అన్నాడు చిన్న యజమాని. గురువులు ఓ వక్రాచాలనం చేసి, మందు పడాలి సార్ అన్నాడు. మందా అంటూ ఆశ్చర్యపోయాడు విశ్వనాథరావు గారు. అవును సార్, నాటు సరుకు కాదులే, పెద్ద దొరగారు ఆడే బాటిల్స్ తీసుకొస్తాను, తమరు అనాలే కాని అన్నాడు గురువులు. తప్పు గురువులు, మా వంశం నిప్పులాంటిది, మా వాళ్లెవరూ ఇలాంటి పని చేసి ఎరగరు, ఎంత అసహ్యం అన్నాడు విశ్వనాథనరావు. మీ వాళ్లు ఇలాంటి ఉద్యోగం చేసి ఉండకపోవచ్చు బాబుగారు. ఈ అడవుల్లో తిరుగుళ్ళు, వానల్లో, చల్లో మందు పడకపోతే బండి నడవదు. మీరు అనండి సార్, ఎంత మజాగా ఉంటుందో మీకే తెలుస్తుంది అన్నాడు గురువులు. నువ్వు ఎప్పుడూ తాగుతావా అని అడిగాడు విశ్వనాథనరావు గారు వణికే కంఠంతో. ఆహా, అయితే నాటు సరుకు బాబు, అది పడకపోతే ఒక్కరోజు కూడా గడవదు అన్నాడు గురువులు. సహజంగా కొందరు మానసిక బలహీనులు ఉంటారు. వాళ్లకు బయట నుంచి ఏమాత్రం ఒత్తిడి వచ్చినా సులభంగా లొంగిపోతారు. మండే మనసుతో, మండే గుండెతో ఒక్కో గుక్క చొప్పున ఆయన సేవించి మంచం మీద పడుకుని మత్తుగా, అబ్బా జీవితం ఎంత మధురం అన్నాడు. ఒక్క మందు పడగానే అయిందా, దానికి తోడు ఓ పాప కూడా ఉంటే అన్నాడు గురువులు. ఏమిటి అంటున్నావు అని అడిగాడు చిన్న యజమాని మైకంలో ఉండగానే. పాపా అన్నాడు గురువులు. ఎక్కడ్నుంచో, ఏ కొండల చాటునుంచో వచ్చిన కంఠంలా వినిపించింది అతనికి. గర్ల్స్ ఓఎస్ వెరీ నైస్, కానీ ఇప్పుడు వద్దులే, మరోసారి చూద్దాం అంటూ ఆయన నిద్రలో పడిపోయాడు. ఇలా ఉండగా ఒకరోజు ఒక 18 ఏళ్ల పడుచు కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని జవజవలాడే శరీరంతో నడిచిపోతోంది. ఎవరది అన్నాడు విశ్వనాథరావు. ఆ పడుచు వంకే కాంక్షగా చూస్తూ పక్కనున్న గురువులతో అడిగాడు. అదా బాబు, దాని పేరు రూతా అని గురువులు చెప్పాడు. అతను అలాగే కోరికలూరే కళ్లతో చూడసాగాడు. ఆ బిగువైన లావణ్యం, తనకు దక్కవని భ్రాంతి కలిగించే శరీరపు వంపులు, అర్ధనగ్న సౌందర్యము, యవ్వనపు పొంగు అతని నరనరాలు కదిలించాయి. ఓహో అను ఊరుకున్నాడు మనసులో సతమతమవుతూ. డేరాలోకి వచ్చి దిగులుగా కూర్చున్నాడు. వెనక నుంచి గురువులు మెల్లగా వచ్చి, అలా ఉన్నారేం బాబు అని అడిగాడు. ఏమీ లేదు అన్నాడు విశ్వనాథం. ఓ నిమిషం నిదానించి వాడు రూతను తీసుకురానా అన్నాడు. విశ్వనాథన్ రావు గారికి చటుక్కున భార్య గుర్తొచ్చింది. అయ్యో అనుకున్నాడు. గురువులు ఏమనుకున్నాడో ఏమో మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. వీడి దుంపతెగా బలవంతం చేయడేం అనుకున్నాడు విశ్వనాథం. చీచి, ఏమిటో ఆలోచిస్తున్నాడు తను, అబ్బా దానిమీదికి మనసు పోతుందేం అని విసుక్కుంటూ ఉన్నాడు. ఇక కాసేపటికి గురువుల్ని పిలిచాడు. వాట్ సార్ అంటూ లోపలికి వచ్చాడు గురువులు. అసలెవరా రూతా అని అడగ్గానే, కాపుది బాబు, మీకెందుకు, మీరు అనండి అన్నాడు. వాడు ఎంత సమర్థుడో గాని రాత్రి దూత డేరాకు రానే వచ్చింది. విశ్వనాథరావుకి భార్య గుర్తుకు వస్తోంది, పాపం అనిపిస్తోంది. ఒక సుగుణవతి పెనిమిటి తను, ఇద్దరు పిల్లల తండ్రి తను. పోని పంపించే గురువులు, ఏమిటోగా ఉంది నాకు, పోని రేపు రమ్మను అన్నాడు విశ్వనాథం. గురువులు ఏమీ జవాబు చెప్పకుండా ఒక గ్లాస్ నింపి తాగండి అన్నాడు. అది గబగబా తాగేసి ఇంకొకటి తే అన్నాడు కోరికగా. గురువులు పోసి ఇచ్చాడు. అది కూడా పూర్తి చేసి, నువ్వు బయటికి వెళ్ళు గురువులు, అబ్బా దక్కుతుందా అనిపించే బెగుతు నీది, ఇలా వచ్చేయి దగ్గరికిరా అన్నాడు విశ్వనాథం మత్తుగా పరుపు మీద పడుకుంటూ. ఇదిలా జరుగుతూ ఉండగా కొన్నాళ్లకి లలితమ్మ పసిగట్టేసింది. కాని వెంటనే ధైర్యం చేసి అడగలేకపోయింది. మరీ శృతిమించేసరికి తెగించి అడిగింది. అవును అన్నాడు విశ్వనాథం. ఇలా ఎందుకు చేస్తున్నారంటే, నేను మగవాణ్ణి, నా ఇష్టం అన్నాడు. లలితమ్మ గట్టిగా దెబ్బలాడదామనుకుంది, ఎదురిద్దామనుకుంది, కాని ఏడుస్తూ ఊరుకుండిపోయింది. మరోసారి కాస్త గోళ చేసింది, రెండు తగిలించాడు. భర్తల్ని ఎదిరించి గెలుచుకొచ్చిన స్త్రీలను చాలామందిని చూసింది లలితమ్మ. వాళ్లంతా అది ఎలా సాధించారో ఆమెకు అర్థం కాలేదు. ఇక కొన్ని రోజులకి ఫారెస్ట్ రేంజర్ అయ్యాడు విశ్వనాథరావు. గురువులు అతని కుడిభుజమయ్యాడు. రూతతో మొదలైన అతని ప్రణయావేశం పరిధులు లేక ఎత్తుపల్లాలలోకి పొంగిపొరలింది. రూత తరువాత ఎందరో ఊరుకున్నవాడు ఊరుకోక గురువులు ఓ శాశ్వత బంధాన్ని కూడా ముడిపెట్టాడు. ఆ శాశ్వత బంధం కనకవల్లి. ఎక్కడిదో ఎలాంటిదో కనకవల్లి వితంతువుగా తల్లితో సహా ఆ ఊరు వచ్చింది. ఆమె తల్లి వంట చేసి ఇద్దరి జీవితాల్ని నెట్టుకొస్తూ ఉండేది. ఒకనాడు గురువులకి ఆమెతో పరిచయం కలిగింది. ఓనాడు ఆమె అతనితో, మా వల్లిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది, కోడెకారు గుంపుగా ఎగబడుతున్నారు దానికోసం, చివరికి దాని జీవితం ఏమవుతుందో అని బెంగగా ఉంది. మా అమ్మాయి ఎక్కడైనా శాశ్వతంగా సుఖంగా ఉండే వసతి కలిగించు అని వాపోయింది. ఉంచుకోవడమా అని ఆలోచించాడు విశ్వనాథరావు. అదే రోజుల్లో లలితమ్మకి జబ్బు చేసి 3 నెలల పాటు మంచం మీదనే ఉండాల్సి వచ్చింది. అతను కనకవల్లిని దగ్గరికి చేరదీశాడు. ఇలా ఈ విషయం రామనాథం గారికి తెలిసి మండిపడి, ఇహ నుంచి నీ మొహం నాకు చూపించకు అని కేకలేశాడు. అలాగే అని విశ్వనాథరావు అన్నగారి దగ్గర నుండి శాశ్వతంగా విడిపోయాడు. వదినా మరదళ్ల ఏడుపుల మధ్యలో ఇలా విడిపోయారు. ఆ రాత్రి వేగంగా పోతున్న బండిలో కనకవల్లి ఒళ్ళో పడుకుని సగం మైకంలో, వల్లి నీకోసం ప్రపంచాన్ని వదులుకునేంతటి త్యాగబుద్ధి నాకు లేదు, అయినా అన్నని వదులుకున్నాను, పాపం కదూ అన్నాడు. పోనీ నన్ను వదిలేయండి అన్నది కనకవల్లి. వదిలేయచ్చు, కాని నీ అందమన్నా శరీరమన్నా నాకు తగని వ్యామోహం అందుకని అన్నాడు. వల్లి, నీ భర్తతో ఎన్నేళ్లు కాపురం చేశావు అని అడిగాడు కాసేపాగి. 2 ఏళ్ళు అన్నది. అతనితో జీవితం ఇంతకన్నా బావుండేదా అని అడిగాడు. ఆమె నిట్టూర్చి, ఎంతైనా ముగుడాయే అంది. ఆ సత్యం అతన్ని కదిలించింది. ఇక ఇలా ఉండగా తమ్ముడు మంచి ఉద్యోగస్తుడయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు. అతనెక్కడో ఉంటాడు, తానెక్కడో ఉంటాడు, ఎన్ని నెలలకో ఒకసారి కాని కలుసుకోవడం పడదు. డబ్బు 2 చేతులతో సంపాదిస్తున్నాడు. భార్యకు చీరలు నగలు, జీవితం అట్టహాసంగానే ఉంది. లలితమ్మ భరించింది అతన్ని, అలవాటు పడిపోయింది. అతని తిట్లకు, తన్నులకు, ఇతరులతోటి ప్రణయ కలాపాలకు, మంచితనానికి, నిర్దయకు, అన్నింటికీ అలవాటు పడిపోయింది. ఎత్తుపల్లాలతో, వెలుగునీడలతో, సుఖదుఖాలతో, శాంతి అశాంతులతో జీవితం ముందుకు పరిగెడుతోంది. ఇదిలా ఉండగా విశ్వనాథం గారు ఆలోచనలోంచి బయటికి వచ్చారు. 10 గంటలైంది. ఆయన స్నానమది ముగించి బజార్లో పని ఉండదంటూ బయటికి వెళ్ళిపోయారు. లలితమ్మగారు వంట ఇంట్లో పనిచేస్తోంది. వంట వగైరా భోజనాలు అన్నీ కింద ఇంట్లోనే జరుగుతాయి. ఎవరైనా వస్తే కూర్చోడానికి డ్రాయింగ్ రూమ్ కూడా కిందనే ఉంది. మేడ మీద ఇంట్లోని వారందరికీ విడివిడిగా ఎవరి గదులు వారికున్నాయి. స్నానానికి, భోజనానికి, ఇలాంటి అవసరాలకు తప్ప మిగతా వేళలంతా మేడ మీదనే గడుపుతారు. విశ్వనాథన్ రావు గారైతే ఎంతో అవసరం ఉంటేగాని కిందికి దిగరు. పెద్ద కూతురు సుభద్ర, చిన్న కూతురు ఆశ మధ్యహాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. సుభద్రకి 23 ఏళ్లుంటాయి. ఆమెది చామన ఛాయ. ఆమెకిప్పుడు నెలలు నిండాయి. జీవిత సారమంతా అనుభవించేసినట్లు ఆమె ముఖంలో విరక్తి, నిస్పృహ గోచరిస్తాయి. లేడీ డాక్టర్ ఏమన్నదక్కా అని అడిగింది ఆశ. ఇవాళో రేపో అంది సుభద్ర, మాటల్లో ఉత్సాహం అనుభూతి ఏమీ లేకుండా. హాస్పిటల్లో చేరాల్సిందక్కయ్యా అన్నది ఆశ కొంచెం ఆలోచించి. ఏం, నా ప్రాణానికేమైనా భయమా అన్నది సుభద్ర. అది కాదక్కా, మనం జాగ్రత్తగా ఉండడం మంచిది కదూ అన్నది ఆశ. సుభద్ర విరక్తిగా, ఆ మనం జాగ్రత్త పడితే అన్నీ సమకూడతాయా ఏమిటి లేదు, ఏదెలా జరగాలని ఉందో అలాగే జరుగుతుంది అన్నది.
ఇక లలితమ్మ గారు లోపల వంట చేస్తూ ఆలోచిస్తోంది. సాధారణంగా ఇంట్లోని వంట ఎప్పుడూ ఆమె చేస్తూ ఉంటుంది. ఆ మధ్య ఒంట్లో బాగోలేక వంటవాణ్ణి పెట్టుకున్నారు. వాడి కథ అలానే ముగిసింది. ఇక లలితమ్మ గారు ఆలోచిస్తూ తమ కుటుంబ పరిస్థితి ఇంత మారినా తన పుట్టింటి స్థితి మాత్రం ఆనాటికి ఈనాటికి ఒకలాగే ఉంది. తన అన్నదమ్ములలో ఒక్కడూ ప్రయోజకుడు కాలేదు. వాళ్ల భార్యాబిడ్డలు ఎప్పుడూ అర్ధాకలితోనే గడుపుతూ ఉంటారు. చీటికి మాటికి అన్నయ్యో తమ్ముడో తన దగ్గరికి పరిగెత్తుకు వస్తారు సహాయం చేయమంటూ. తమకు ఎంత అయిన వాళ్లు కాకపోయినా తను విడిగా ఏం సహాయం చేయగలుగుతుంది? తన వాళ్లు వచ్చి తమ ఇంట్లో ఎంతకాలం తిన్నా ఆయనకు అభ్యంతరం లేదు. కానీ ధన సహాయం చేయడమంటే మాత్రం ఆయనకిష్టముండదు. తను అడిగితే ఆయనకు కోపం కూడా వస్తుంది. భర్తకు తెలియకుండా తాను ఎంతని ఎత్తిపోయగలదు? అప్పటికి తన శాయశక్తుల తను దాచుకున్నది రామాన్ని అడిగి వాళ్లకి ఇస్తూనే ఉంటుంది. అయినా వాళ్లకి తృప్తి లేదు. తను కలిమి కలిగి ఉండి కూడా సహాయపడడం లేదని దెప్పిపోస్తూ ఉంటారు. స్త్రీ జీవితం చిత్రమైనది. పెళ్ళయ్యాక మొదటి కొన్ని సంవత్సరాలు మాత్రం పుట్టిల్లు అక్కడ పోవడం రావడం జరుగుతూ ఉంటుంది. క్రమేపీ ఆమె తన పెనిమిటికి పిల్లలకు అంకితమైపోయి పుట్టింటిని ఒక స్మృతిగా తీసుకుంటుంది. 40 పైబడిన ప్రతి ఆడదానికి పుట్టిల్లు అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చే దూరపు చిహ్నం మాత్రమే. ఇలా ఇంట్లోంచి బయట కాలు పెట్టని ఆడదాని జీవితంలో కూడా ఎన్ని పరిణామాలు కదా అంటూ ఆలోచిస్తూ ఉండగా ఆమెకు హఠాత్తుగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతలో అక్కడికి తల్లికేమైనా సహాయం చేద్దామని ఆశ వచ్చింది. అలికిడి విని లలితమ్మగారు పైట చెంగుతో చప్పున కళ్ళు తుడుచుకుంది. ఎత్తుకమ్మా, ఏడుస్తున్నావు అని అడిగింది ఆశ ఆశ్చర్యంగా. ఆమె ముఖం పక్కకి తిప్పుకుని, ఏడవడం కాదమ్మా, కంట్లోకి పొగపోయింది అన్నది. ఆశకు ఇందులోని నిజం తెలుసు. కాని అట్లే ప్రశ్నించి తల్లి మనసుకు చికాకు కలిగించడం ఇష్టంలేక మాట మారుస్తూ, ఏమైనా సాయం చేయమంటావా అమ్మా అంటూ చారుపొడి కొద్దిగా ఇమ్మంటావా అన్నది. లలితమ్మగారు తల ఊపి ఊరుకున్నది. ఆశ తనకు కావలసిన సామాగ్రి తీసుకుని యువతలకి రాబోతుంటే, చూడు అంది. ఏమిటమ్మా అంది కూతురు ఆగి. లలితమ్మగారు ఒక క్షణం ఊరుకుని, మీ చిన్నన్నయ్య మలయ్య ఎప్పుడు వెడుతున్నారు అని అడిగింది. ఎల్లుండి ఇక్కడి నుంచి బయలుదేరతాడనుకుంటా అమ్మా అని చెప్పింది ఆశ. ఆమెలో శోకం పెళ్లిబుక్కుతోంది. వాడు ఇంతవరకు ఇక్కడికి రాలేదు చూసావా అంది బాధగా. బహుశా వాడంతట వాడు ఇక్కడికి రాడేమోనమ్మా అంది ఆశ సాలోచనగా. లలితమ్మగారు నిట్టూర్చింది. అవును, వాడు కన్నతల్లి మనసుని అర్థం చేసుకోలేకపోయాడు అంది బాధపడుతూ. ఆశ ఏమీ బదులు చెప్పలేదు. వాడిని ఎంత గారాభంగా పెంచాను అంది లలితమ్మగారు మళ్ళీ. ఆశ కొంచెం భయంగా, చిన్నన్నయ్య మంచివాడేనమ్మా అంది. తల్లి నిష్ఠూరంగా, అయితే మేమే చెడ్డవాళ్ళమంటావా అంది. అది కాదమ్మా, నా ఉద్దేశం ఇందులో ఎవరి పొరపాటు లేదని అంటూ నసిగింది ఆశ. పోని, మీ నాన్నగారంటే భయము భక్తి ఉంటే అలా చేస్తాడా అంది లలితమ్మ కోపంగా. ఒక క్షణం ఆగి ఆమె మళ్ళీ, నాన్నగారికి మనసు ఎంత విసిగిపోయిందో, ఆయన వాడి గురించి ఎత్తడం లేదు, ఎంతసేపు రామం గురించి తప్ప సుందరం గురించి అసలు తలచడమే లేదు అన్నది. నాన్నగారి మనసులో బాధలు లేవంటావా అమ్మా? వాడి మీద వచ్చిన కోపం కొద్దీ పట్టుదలకి బయటికెనరంతే లోపల ఎప్పుడూ అదే ఆలోచిస్తూ ఉంటారని నా ఉద్దేశం అంది ఆశ తండ్రి మనస్తత్వం గురించి విడమర్చి చెబుతూ. లలితమ్మగారు ఏమీ జవాబు చెప్పలేదు. ఆలోచిస్తూ పరధ్యానంగా ఊరుకుంది. ఇక కొంచెంసేపు పోయాక ఆశ పోని, చిన్నన్నయ్య దగ్గరకు నన్ను వెళ్ళి రమ్మంటావా అని అడిగింది భయపడుతూ. వెళ్ళి అంది లలితమ్మగారు ఎంతో ఆశ్చర్యపడుతూ. తీసుకువస్తాను అంది ఆశ. చిన్నవాడు, వాడంతట వాడు దారికి రావడం పోయి మేమే రాజీకి రావాలంటావా అంది లలితమ్మగారు అహంగా. ఆశ సిగ్గుపడుతూ, చిన్నతనం చేత వాడు తెలియక తప్పు చేస్తే పెద్దవాళ్లు క్షమించవచ్చు కదమ్మా అంది. సరే, అయితే వెళ్ళి వస్తా అంటావా అన్నది తల్లు గుట్టుగా. అవునమ్మా, లేకపోతే ఏమవుతోందో చూడు. చిన్న మాట పట్టింపు కోసం శాశ్వతంగా విడిపోవడం చివరికి మనకే కదా నష్టం అంది ఆశ. కానీ నాన్నగారికి తెలిస్తే కోపం వస్తుంది సుమా అని భయపడింది లలితమ్మగారు. నాన్నగారు ఇంకా 1.5 గంటలకు కానీ రారమ్మా, వెళ్ళి వెంటనే వచ్చేస్తాను అంది ఆశ. తప్పంతా వాడిదే అని వాడికి తెలియజెప్పు ఆశ. జరిగిన దానికి పశ్చాత్తాపం కలగాలి. వాడి కోసం ఇక్కడ నిద్రాహారాలు మని ఎవ్వరూ కుంగిపోవడం లేదని చెప్పు అని తల్లి చెప్పగానే ఆశకి నవ్వు వచ్చింది. మాట పట్టింపు కోసం ఎంత అభిమానం తల్లికి! గోరంతతో పోయేదానికి అనవసరంగా ఎంత రగడ చేసుకున్నారు అంటూ, అలాగేనమ్మా అని బయలుదేరింది ఆశ. ఆమె వెళ్ళిపోవడం వెనక నుండి అలా చూస్తూ నిలబడిన లలితమ్మగారు ఒక క్షణం గడిచాక కళ్ళు తుడుచుకుంది. ఇక ఆశ గుమ్మం దాకా వచ్చాక ఆమెకు ప్రసాదరావు గారు ఎదురుగా వచ్చాడు. ప్రసాదరావుకు 23-24 ఏళ్లు ఉంటాయి. ఎర్రగా బక్కపల్చగా ఉంటాడు. అతను వరలక్ష్మిగారి కొడుకు. వరలక్ష్మి భర్త అనేక దుర్వ్యసనాలకు లోనయ్యి ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ఆఖరికి కొడుక్కి చదువు చెప్పించేది కూడా లేకపోయింది. అందుకని వరలక్ష్మి మేనల్లుడు తన దగ్గర పెట్టుకుని చదువు చెప్పించమని అన్నను కోరింది. చెల్లెలి మాట తీసివేయలేక అలాగే ప్రసాదరావుని తన ఇంట్లో ఉంచుకుని బీఏ దాకా చదువు చెప్పించాడు విశ్వనాథం గారు. ఇప్పుడు ప్రసాదరావు కొంత ప్రయోజకుడయ్యాడు. కాకినాడలోనే ఉండి ఉద్యోగం చేస్తూ నెలకి 150 రూపాయల దాకా సంపాదిస్తున్నాడు. అతనిప్పుడు విడిగా గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. తరచూ ఈ ఇంటికి వచ్చిపోతూ ఉంటాడు. ఎక్కడికి ఆశా అని అడిగాడు ప్రసాదరావు. ఆశ జవాబు చెప్పింది. జగన్నాథపురం దాకా ఒక్కదానివే పెడతావా, నేను తోడు వస్తానుండు అన్నాడు. వద్దులే బావా, రిక్షాలో పెడతానుగా, మళ్లీ 1.5 గంటలో వచ్చేస్తాను, అప్పటిదాకా ఉండకూడదు అంది. నువ్వు ఉండమంటే ఉంటాను, ఈవేళ ఆఫీస్కి సెలవేగా, ఆదివారమాయే అన్నాడు. ఉండు, ఈ పూట ఇక్కడే బోంచెయ్యి అంటూ వీధిలోకి వెళ్లిపోయింది ఆశ. మిగతా కథ తరువాతి భాగంలో విందాం.